శాస్త్రబద్ధంగా క్రమబద్ధంగా చదవటానికి చేసే ప్రయత్నంలో చాలా చోట్ల వచ్చేటటువంటి అనుమానము, చాలా చోట్ల మనకి వచ్చేటటువంటి సందేహము ఏంటి అంటే, మరి టెక్స్ట్ బుక్స్ ఏంటి అని. టెక్స్ట్ బుక్స్ ఉండాలి కదా చదవటానికి. ఈ టెక్స్ట్ బుక్స్ యాక్చువల్గా వేదాలే ఆధ్యాత్మిక సాంప్రదాయానికి. భారతీయతను అర్థం చేసుకోవటానికి, మన యొక్క జాతి ఔన్నత్యాలను అర్థం చేసుకోవటానికి గొప్పతనం ఏంటి అంటే వేదాలు ఇచ్చినటువంటి భూమి. అదొక్కటే మనం చాలా గర్వంగా చెప్పుకోగలం. కానీ ఈ వేదాలలో ఉన్నటువంటి విషయం ఏమిటి అన్న దాని గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. వేదాలలో స్పష్టంగా అసలు ఏ విధమైనటువంటి సందేహము లేకుండా మన ప్రస్తుత పరిస్థితులకి అవసరమైనటువంటి విషయం ఏముంది అంటే, కష్ట నివారణకి ఇష్టప్రాప్తికి, ఈ రెండు మన పరిస్థితులు. కష్టాలు నివారించబడాలి, ఇష్టము పొందాలి మనం. దానికి అలౌకిక ఉపాయాలు వేదం చెప్తుంది. మనం అది ఎప్పుడూ నిరంతరం గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు ఇష్టప్రాప్తి అనేది కేవలం మీకు సంబంధించింది మాత్రమే అవుతే వేదాలు దాని గురించి ఏమి పట్టించుకోవు. కరెంటు ఒకతను కనిపెడితే ఫ్యారడే అనే అతను, అది విశ్వవ్యాప్తంగా పరిణితి చెందుతుంది. ఎడిసిన్ అనే అతను ఒక బల్బు కనిపెడితే విశ్వవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడుతుంది. సైన్స్ అంటే అర్థం అది, విశ్వ కళ్యాణ హేతవ. వేదాల యొక్క అసలైన లక్షణం ఏంటి అంటే ఇష్టప్రాప్తి, కష్ట నివారణ నిజమే, కానీ నా ఒక్కడికి చీకటి పోవాలి, మిగతా వాళ్ళకి వెలుతులు రావాలి అంటే ఎలక్ట్రికల్ బల్బు కనిపెట్టబడదు, దీపాన్ని కనిపెట్టుకోగలం అంతే. కానీ ఎలక్ట్రికల్ బల్బు కనుక వచ్చినప్పుడు అది మీ ఒక్కడికి ఉపయోగించుకోవటం అసంభవం, అది ప్రపంచం అంతటికీ కూడా ఉపయోగపడాలి. ఆ యాంగిల్లో కనుక మన ఆలోచనలు వెళ్తూ ఉంటే, అంటే నా ఒక్కడి కష్టమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉన్నప్పుడు సహజంగా నేను సుఖంగానే ఉంటాను, నేను ఒక్కడనే చాలా అందమైనటువంటి అద్దాల మహల్ కట్టుకుంటే ఖచ్చితంగా రాళ్ళు పడతాయి, కానీ అందరూ అద్దాల మేడలు కట్టుకుంటే ఎవడు రాళ్ళు విసురుకోవడం చేయటం అందరికీ ఒకటే బాధ, ఎవడింటికి రాయి విసిరినా వాడిల్లు కష్టం కదా. అదే వేదాలలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ వేదాలలో కొన్ని పదాలలో కొన్ని విషయాలలో కన్ఫ్యూజన్స్ వస్తాయి. ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే, ఒక్కొక్కసారి మనం ఏం చెప్పుకుంటామంటే వేదాలను కనుక స్వరయుక్తంగా చదవకపోతే ఒకదాని బదులు ఇంకొక ఫలితం వస్తుంది అని. ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే దీని తర్వాత వచ్చేటువంటి సిలబస్లో వేదాలను మనం చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటాం. అది ఉపయోగించుకునే ముందు అసలు వేదాలు మనకి ఏం చెప్తాయి అన్నది స్పష్టమైన అవగాహన ఉంటే తప్ప ఆ కన్ఫ్యూజన్స్ పోవు, మనకి సందేహ నివారణ కాదు. చేత మొదట ఏం చెప్పానో గుర్తుంది కదా, ఇష్టప్రాప్తికి అనిష్ట నివారణకు అలౌకికమైనటువంటి ఉపాయాలు. అలౌకికమైనటువంటి ఉపాయాలు మనం తర్వాత డిస్కస్ చేసుకోవాలి అర్థం, కానీ ఫస్ట్ పాయింట్ ఇది. ఇష్టప్రాప్తి అనే పదానికి అయితే నా ఒక్కడికే లాభం వచ్చేటటువంటి విధానాలు వేదాల్లో ఉన్నాయా, అందరికీ ఉపయోగపడుతూ మీకు ఉపయోగపడే విధానాలు ఉన్నాయి, మీ ఒక్కళ్ళకి కరెంట్ వచ్చేటటువంటి ఏర్పాటు చేయలేం కానీ మీ ఏరియాలో మొత్తము కరెంట్, ఈ 14 భువనాలను పరిపాలిస్తున్నాడు శివుడు. ఈ 14 భువనాలకి కావలసినటువంటి లయము, ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా ఉండాలో చూడాలి, ప్రతిదీ ఒక సెట్ ప్యాటర్న్లో జరుగుతూ ఉండాలి. బీజన నాశనం అవ్వాలి, లయం చెందాలి, మొక్కగా మారాలి, మొక్క లయం అవ్వాలి, పండుగ మారాలి, పండు లయం అవ్వాలి, మళ్ళీ బీజంగా మారాలి ఆ శివశక్తి. ఇవంతా దేనివల్ల జరుగుతున్నాయి, ఇందాక క్లీమ్ అనుకున్నామే ఆ మూలాధారంలో ఉన్నటువంటి ఆ చరణ పంకే రూపభవం, ఆ చరణంలో ఉన్నటువంటి చిన్న కణము చాలు ఇదంతా చేసేస్తుంది. ఏం చేస్తుందో చూడండి. దానికి కావాల్సింది ఏంటి అంటే ఆ బొమ్మ రెండు రకాలుగా వేస్తాం, ట్రయాంగిల్ కింద వైపు ఉన్నటువంటి త్రిభుజము, లేకపోతే పైన ఉన్నటువంటి త్రిభుజము. హ్రీం దానికి కావలసినటువంటి బీజం, కయే ఈ లహ్రీం హసక హల హ్రీం సకల హ్రీం. జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలలో ఈ నిర్మాణ ప్రక్రియ జరిగించేటటువంటి శక్తి ఇప్పుడు నేను చదవబోయే శ్లోకంలో వస్తుంది. దాని యంత్రం చూసుకోండి మీరు, దాన్ని మనస్సులో ఉంచుకోండి. అది మణిపూరక చక్రం దగ్గర ఏర్పడుతుంది, అది ఇక్కడ పొడ్డు దగ్గర. ఆ శ్లోకం చదువుతాను, ఆ శ్లోకాలు చదువుకుని ఆ యంత్రాన్ని మీరు మనసులో ఊహించుకుంటూ ఉండటమే ప్రస్తుతం చేయాల్సిన పని సాధనలో. త అతనీయాం సంపాంసుం తవ చరణ పంకేరు అభవం విరంచి సంచిన్వం విరచయతి లోకాన సవికలాన్. తల్లి, మీ పాదధూడిని కొంచెం సంచిన్వన్ కూడబెట్టుకున్నట్ట, కొంచెం తీసుకున్నట్ట పాదాల నుంచి ఏం చేశాడు, లోకాన వికలాన్, ఈ లోకాలన్నింటినీ కూడా తడా 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 తయారు చేసి పారేసేట, అసలు బ్రేకే లేరు, టక 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 నిర్మించి పారేసేట. దేంతో? చిన్న తనీయాంశం పాంశం కొంచెం తీసుకొచ్చేట ఆ చరణ రుజువుని. బ్రహ్మ అయితే తయారు చేశాడు, విష్ణు ఏం చేస్తున్నాడు, వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం. ఆ చిన్న పాద ధూళితో బ్రహ్మ ఏం చేశాడు అంటే ఈ 14 భువనాలను నిర్మించేశాడు. సృష్టించడం చాలా ఈజీయే, ఈ 14 భువనాలని భరించాలి కదా. ఒక కుటుంబాన్ని భరించడానికి తల ప్రాణం తోపొస్తుంది. కొడుకు ఏం చేస్తున్నాడో తెలియదు, కూతురు ఏం చేస్తున్నాడో తెలియదు, మొగుడు ఏం చేస్తున్నాడో తెలియదు, భార్య ఏం చేస్తున్నో తెలియదు, ఒకదానికి ఒకటి పొంతన కుదరదు. అలాంటిది 14 భువనాలలో జరిగేటటువంటి పరిపాలనా శక్తి విష్ణువు దేనివల్ల చేస్తున్నట్ట, ఆ చరణ ధూళితోనే. వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం. సహస్రార చక్రం గురించి చెప్తున్నాడు, అది మనకు అవసరం లేదు, కానీ ఏదో అష్ట కష్టాలు పడి చేశాను అనిపించుకుంటున్నట్ట విష్ణువు. ఈ 14 భువనాలను భరించానులే అంటున్నట్ట విష్ణువు. ఈ లోపల శివుడు గారు ఏం చేస్తున్నారు, భస్మోద్ధూళన విధి లయం చేసి పారేస్తూ ఉంటాడు. వాడి టైం వచ్చింది, వాడు చేయాల్సిన పని వాడు చేసేస్తూ ఉంటున్నట్టు. కానీ ఇదంతా దేనివల్ల జరుగుతుంది, తవ చరణ పంకే గృహం, మీ చరణ కమలాల నుంచి వచ్చేటటువంటి ఆ చిన్న కణంతో ఇంత జరుగుతుంది. ఆ హ్రీమ్ అనేటటువంటి శక్తితో ఇదంతా జరుగుతుంది. క్లీమ్ అనే శక్తితో ఏం జరుగుతుంది, కరెంట్ ఫ్లో స్టార్ట్ అవుతుంది, స్పందన స్టార్ట్ అవుతుంది. హ్రీమ్ అనే దాంతో ఏం జరుగుతుంది, ఆ మెషిన్ ఆపరేట్ అవుతుంది. ఇట్ హాస్ స్టార్టెడ్ ఫంక్షనింగ్. ఎలా స్టార్టెడ్ ఫంక్షనింగ్ చెప్పాడు, తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరు అభవం విరంచి సంచిన్వం విరచయతి లోకాన వికలాం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరస్సంశుద్ధీనం భజతి భస్మోద్ధూళన విధి. మళ్ళా ఏమొచ్చింది, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వరే. అది హిందూయిజంకి బేసిస్ అని మనం చెప్పుకున్నాం కదా. ఆ స్తోత్రాన్ని ఆ శ్లోకాన్ని చదివేస్తాం, కానీ ఆ ఒక్క శ్లోకం కోసం శంకరాచార్యుల నుండి మహనీయుడు ఎంత అవసరపడ్డాడో ఊహించండి. తర్వాత వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. హ్రీమ్ ఏమైంది, హ్రీమ్లో మెషిన్ ఆన్ అయింది కానీ న్యూట్రల్లో ఉంది. కిక్కు కొట్టాం, పెట్రోల్ పోయించాం, క్లీమ్ కిక్కు కొట్టాం, స్టార్ట్ అయింది మెషిన్ హ్రీమ్. ఏం చేయాలి ఆ మెషిన్ని, శ్రీమ్ మనకు కావాల్సిన వైపు తీసుకెళ్ళాలి. దాన్ని ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి. శ్రీమ్ పైనుంచి వచ్చేది, కింద నుంచి వచ్చేటటువంటి రెండు త్రిభుజాలు కంఠం దగ్గర ఏర్పడుతుంది. ఇది ఈ క్లీమ్ ఈ హ్రీమ్ ఈ రెండింటినీ కలుపుకుంటే వచ్చేటటువంటి శక్తి ఈ శ్రీమ్ అనేటటువంటి శ్రీ విద్య. ఏం చేస్తుంది, అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్తభగమకరంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణ నిజన్మ జలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. చీకటి భారతీయ సాంప్రదాయాన్ని గాయత్రి మంత్రంతో కాకుండా ఇంకో విధంగా కనుక మనం చెప్పుకోవాలి అని చెప్పుకుంటే ఇంకో 3 లైన్లు మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఏంటా 3 లైన్లు అంటే, అజ్ఞానాంధకారం పోయి జ్ఞానము నాకు లభించుగాక. మొదటి లైన్, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఇది మన గోల్స్. ఇంచేత ముందు చీకటి పోవాలి, ఆ చీకటి పోవటానికి ఈ శ్రీం అనేటటువంటి శక్తి ఎలా పనిచేస్తుందో చెప్తున్నాడు ఆయన.
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీప నగరే,
అవిద్య అనేటటువంటి చీకటి పోవటానికి ఈ సాధన, ఈ శ్రీం అనేటటువంటి బీజం ఎలా పనిచేస్తుందట అంటే, ఒక సూర్యుడు వస్తేనే చీకటి ఎలా పోతుందో మనకి తెలుసు కదా, అలా కాదుకపోయేది ఆ చీకటి. తిమిర మిహిర ద్వీప నగరి, మిహిర అంటే సూర్యుడు, సూర్యులు అనేటటువంటి వాళ్ళు ఉండేటటువంటి ఏదైనా ఒక కాలనీ ఉంటే, సూర్యుడు ఇక్కడ డ్యూటీ చేస్తున్నాడు తన కాలనీకి వెళ్ళిపోతున్నాడు అనుకుందాం. అలాగే అనేక సూర్యమండలాలు ఉన్నాయి, అనేక సౌరమండలాలు ఉన్నాయి, ఆ మండలంలో ఉన్నటువంటి సూర్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాలనీకి వెళ్ళిపోతే ఆ కాలనీ ఎంత లైట్ఫుల్గా ఉంటుంది. మిహిర ద్వీప నగరి, సూర్యులు మాత్రమే ఉండేటటువంటి ఒక ద్వీపం ఏదైనా ఉంది అనుకుంటే, ఆ ద్వీపంలో చీకటి ఎలా గోతే ఉండదో, నాలో కూడా ఆ విధంగా చీకటి ఉండదు, అజ్ఞానం ఉండదు. అవిద్యానాం అంతః, అవిద్యానాన్ని పారద్రోళటానికి తీసివేయటానికి ఈ శ్రీం అనేటటువంటి శక్తి ఎలా పనిచేస్తుందిట. తిమిర మిహిర ద్వీప నగరి, చీకటి పోయింది. తమసోమ జ్యోతిర్గమయ జడాన సత్, అసతోమ సత్గమయ, ఏది మంచిది ఏది చెడు అనేది మనకు తెలిస్తే జడత్వం ఉండదు. మనం లేజీగా ఎందుకు ఉంటాం, ఇది చాలా మంచిది అని తెలిసాక కూడా సాధనలు కానీ అవి కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, ఏది సత్తో ఏది అసత్తో తెలియటం లేదు మనకి. ఈ శరీరం యొక్క జడత్వాన్ని మనం పోగొట్టుకోలేకుండా ఉన్నాం. మరి జడత్వాన్ని పోగొట్టుకోవటానికి ఈ శ్రీం అనేటటువంటిది ఎలా పనిచేస్తుందిట. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి జరి, ఎక్కడెక్కడో పువ్వులు వికసిస్తూ ఉంటాయి, ఆ పూలలో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకొచ్చి తేనె పెడతాయి తేనెటీగలు. తేనెని సమర్పించుకోవటంలో అంతరార్థం ఏంటి అంటే, ఇంత తేనె ఎక్కడో కొని తీసుకొచ్చి పెట్టడం అని కాదు. అంతరార్థం ఏంటి అంటే, తేనెని మధువుని నేను నీకు అర్పిస్తున్నాను అనేటటువంటి దాంట్లో ఏంటి అంటే, ఈ జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవటానికి ఎంత దూరంలో పువ్వు పుష్పించినా వెళ్ళాలి మనం. అక్కడి నుంచి ఆ తేనెని సంపాదించుకుని తీసుకురావాలంటే అసలు జడత్వం ఉండకూడదు. ఒక చిన్న పువ్వు ఎక్కడో వికసించింది, ఎన్ని వేల మైళ్ళైనా ప్రయాణం చేసుకుని అక్కడి నుంచి ఆ మధువుని తీసుకొచ్చి మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. అలాగా జడానాం చైతన్య స్తబక మకరంద శృతిచరి, ఒక పువ్వు మధువు కాదు శృతిచరి, ఆ చైతన్యం యొక్క మధువు ఓ గంగానది ప్రవాహంలాగా ఏర్పడటానికి కావలసినటువంటి తేనె మనం సంపాదించాలనుకోండి, మీరు ఊహించుకోవాలంట. శంకరాచార్యులు వారు ఉదాహరణలు, మామూలు తేనె పట్టు నుంచి ఎంత తేనె వస్తుంది, అలా ఎన్ని తేనె పట్టులు కనుక మీరు పెట్టుకుంటే అది ఒక నదీ ప్రవాహంలాగా ఏర్పడుతుంది. అంత తేనెని పట్టుకోవడానికి కావలసినటువంటి చైతన్యాన్ని నేను సంపాదించుకుంటాను. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, శ్రీం అనేటటువంటి బీజం నుంచి వస్తుంది. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి జరి అసతోమ సద్గమయ. కానీ ఇదంతా చెయ్యాలి అంటే దరిద్రం అంటూ వస్తుంది, భావదారిద్రం. దరిద్రం అంటే డబ్బు యొక్క దారిద్రం కాదు, భావదారిద్రం. మరి ఆ భావదారిద్రాన్ని పోవటానికి ఈ మంత్రం, ఈ శ్లోకం ఎలా ఉపయోగపడుతుంది. ఆ శంకరాచార్యుల యొక్క పోయిటిక్ జీనియస్. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇందులో కూడా ఒక కవి ఇచ్చినటువంటి కల్పన కాదు, అది అక్షరాల కరెక్ట్ అవుతేనే శంకరాచార్య వారి నోట్లో చూస్తుంది. అంటే ఇది ఉత్తమే హైపర్ బోల్స్ కాదు, ఇది మీరు ఉపయోగించుకుంటే ఆ శృతిచరి ఆ మాధుర్యము అలా జాలు ఆరుతుంది మీలోంచి కూడా. అదేవిధంగా దరిద్రం ఉంది, భావదారిద్రము జ్ఞానదారిద్రము రకరకాల దారిద్రాలు, అవన్నీ పోవటానికి శ్లోకం ఎలా ఉపయోగపడుతుంది, శ్రీం అనేటటువంటి ఆ దారిద్ర వినాశకమైనటువంటి శ్లోకం ఎలా ఉపయోగపడుతుంది అంటాడు అంటే, దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధో. చింతామణి కోరగానే ఆ చేత్తో పట్టుకుని మనం ఏదైనా అనుకుంటే ఆ కోరిక తీరిపోతుంది, దాన్ని చింతామణి అంటాం మనం. ఒక చింతామణి కాదు అది. ఎలాంటి చింతామణిట? చింతామణి గుణనిక. చింతామణులతో హారము కనుక తయారు చేసి ఉంటే, ఒక మణి ఉంటే చాలు, మీరు ఏం కోరుతూ ఉంటే అది ఇస్తున్నాయి. దాన్ని మాల తీసుకుని ఏం చేస్తారు మీరు? ఎన్నెన్ని కోరుకోగలరు మీరు? ఈ శ్రీం అనేటటువంటి బీజమంత్రము అలా పనిచేస్తుంది. ఒక చింతామణులతో ఏర్పడినటువంటి మాలే కనుక మీ దగ్గర ఉంటే మీ దరిద్రాన్నది ఎలా పోగొడుతుందో ఈ శ్రీం అనేటటువంటి బీజమంత్రము మన దారిద్రాన్ని అలా పోగొడుతుంది. పోగొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సిద్ధిసాయి దగ్గరికి ఒక మహారాణి గారు వచ్చారు పాలకీలో బంగారం మూటగట్టుకుని. ఏం తెచ్చింది ఆమె అన్నట్ట? బంగారం తెచ్చింది సాయి అన్నాడు. నా దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ అన్నట్ట ఆయన. కాదు అన్నట్ట, అవుతే తీసుకుపోవన్నట్ట. చింతామణి గుణని కాదు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మిక విద్యలో ఉన్నటువంటి శక్తి అంటే వీటిని మీరు ఉపయోగించుకుంటే. ఉపయోగించుకునే ముందు ఇవి ఉన్నాయని తెలియాలి కదా. సౌందర్యలో ఉన్నటువంటి ఈ మూడు శ్లోకాలు కూడా ప్రేమ్ శ్రీమ్ క్లీన్ పవర్ ప్లగ్ లాంటివి, త్రీవే పిన్ లాంటివి. త్రీవే పిన్ వల్ల ఏమవుతుంది? జన్మ జలధో నిమగ్నాన పుట్టినటువంటి సంసార సాగరంలో నిమగ్నమైనటువంటి వాళ్ళకి మురరిపు వరాహస్య భవత సంస్ట్ర. మురరిపు అంటే విష్ణువు యొక్క ఆ వరాహావతారం యొక్క కోరల మీద. వరాహము అంటే వరాహము అనే అర్థం ఉంది. వర అహము, వర అంటే మంచి, అహము అంటే రోజు, ఏ గుడ్ డే. ఈ సాధనలు తెలిసిన వాడికి ప్రతిరోజు ఒక గుడ్ డే, ప్రతిరోజు ఒక మంచి రోజు. గుడ్ మార్నింగ్ అంటూ ఉంటే నోట్తో కాదు, క్రీమ్ శ్రీమ్ క్లీమ్తో మనం గుడ్ మార్నింగ్ అంటూ ఉంటాం. క్రీమ్ శ్రీమ్ క్లీమ్కి సంబంధించిన ఈ మూడు శ్లోకాలు ఇంకొకసారి నేను చదువుతాను. ప్రతిరోజు పొద్దున్నే మీరు ఆ భావనతో చదువుకోండి. మొదటిది క్లీమ్. శివశక్యాయుక్తో యది భవతి శక్తప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాది విరపి ప్రణంతుం స్తోతుం వా తదమకృతపుణ్యప్రభవతి తనీయాం సంపాంసుం తవ చరణపంకేరు అభవం విరచిసంచిన్నం విరచయతి లోకాన్ వికలం వహజ్జేనం శౌరిక్ కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుజ్జేనం భజతి భస్మోద్ధూళనిధిం అవిద్యానామంతస్తిమిరమిహి రద్వీపనగరి జడానాం చైతన్యస్తవకమకరం వశ్రుతిఝరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాస్య భవతి. ఈ మూడు శ్లోకాలు చదువుకున్నాక ఈ ఆరు చక్రాలకి సంబంధించినటువంటి ఆరు శ్లోకాలు ఉన్నాయవి. ఆ ఆరు శ్లోకాలు ప్రతిరోజు మనము చదువుకుంటూ దీని గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ఆజ్ఞాచక్రము దగ్గర 36వ శ్లోకం నుంచి ఆజ్ఞాచక్రం స్టార్ట్ చేస్తాడు ఆయన. ఆజ్ఞాచక్రం దగ్గర ఏ విధమైనటువంటి భావన మనం చేసుకోమని చెప్పాము? మిత్రాయ నమః, ఓం హ్రాం మిత్రాయ నమః. కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఏమొస్తుంది అక్కడ? ఓం హరః భాస్కరాయ నమః. ఈ రెండు మంత్రాలకి మధ్యన దీన్ని ఇరికిస్తాం మనం. మెల్లిగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఈ శ్లోకాలు ఇవాళ వినేయండి. చేత నేను చెప్పాను కదా 300 సిలబస్ ఇక్కడ స్టార్ట్ చేస్తానని. చేత ఎక్స్ప్లెనేషన్స్ తర్వాత ఇస్తాను. ఈ ఆరు శ్లోకాలు పైనుంచి కిందకి: ఆజ్ఞాచక్రము, విశుద్ధి, అనాహతము, మణిపూరకము, స్వాధిష్టానము, మూలాధారానికి వెళ్తాయి ఒకదాని తర్వాత ఒకటి. ఆజ్ఞాచక్రం. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పాశ్వం పరచిత యమారాధ్యాం భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. భా అంటే వెలుతురు, వెలుతురులో ఉండేటటువంటి కోరిక ఉన్నవాళ్ళందరూ కూడా భారతీయులే. చేత భారతీయులు అనేటటువంటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఇక్కడ. మేమందరం భారతీయులమే అని దెబ్బలాడుకుని పేజీలు పేజీలు రాసిస్తాం తప్ప ఆ భాలోక భువనే, ఆ వెలుతురులో ఉండేటువంటి లోకంలో జీవించేటటువంటి అర్హత నాకు కావాలి అనేటటువంటి కోరిక ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్తున్నారు. ఆ భారతీయత్వం ఎలా వస్తుందో, తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యం భక్త్యా రవి శశి శుచీనామ విషయే. మూడే మళ్ళా పాయింట్స్, ప్లక్ పాయింట్స్, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, రవి, శశి, శుచి. అంచేత మొత్తం సైన్స్ ఆ మూడింటి మీదే ఆధారపడి ఉంటుంది. క్రీం, శ్రీం, క్లీం, రవి, శశి, శుచి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. నిరాలోకే లోకే నివసతి భాలోక భువని. అక్కడి నుంచి కిందకి దిగుతాం, విశుద్ధ చక్రానికి వస్తాం. ఏమవుతుంది అక్కడ? విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమ జనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్య సరణే విధూతాంత ధ్వాంత విలసతి చకోరీవ జగతి. ఆ శ్రీకళ 16 కళల నుంచి కిందకి దిగుతుంది విశుద్ధ చక్రంలోకి. అందుకే ఆ శివుడి మీద ఆ చంద్రవంత ఉంటుంది. ఆ కిందకి దిగుతున్నప్పుడు ఆ 16 కళలు మీకు దత్తాత్రేయ సాధనలు చెప్పాను నేను మీకు ఆ ప్రదక్షిణలో. ఏం జరుగుతుంది అక్కడ? వ్యోమ జనకే, అద్భుతమైనటువంటి మాట అది. దిగంబరుడు, శ్రీపాద శ్రీవల్లభుడు, దిగంబరుడు. దిగంబరుడు అంటే మనకు వచ్చేటటువంటి అద్భుతమైన ఆలోచన ఎంతవరకు వెళ్తుంది అంటే బట్టలు కట్టలేనివాడు, నగ్నంగా ఉన్నవాడు. శంకరాచార్య వారు చెప్తున్నారు దిగంబరుడు అంటే ఏమిటి? వ్యోమ జనకే, ఆకాశానికి తండ్రి. ఆకాశానికి తండ్రి అంటే ఏంటి? అవకాశాన్ని కల్పించేటటువంటి శక్తి. మీకు అవకాశం లేదు, బాధల్లో ఉన్నారు. ఆ బాధను తీర్చివేసేటటువంటి అవకాశం దేనివల్ల వస్తుంది? వ్యోమజనక అవకాశము గురువు యొక్క వాక్ వల్ల, విశుద్ధి చక్రం వల్ల. మన యొక్క విశుద్ధి చక్రము కూడా అలా అవ్వాలి. ఆ వాక్, ఆ నోటి నుంచి ఆ మాట వచ్చింది అంటే జరిగిపోవాల్సిందే. ఆ స్థితి, ఆ విశుద్ధి చక్రం యొక్క స్థితి సత్య వాక్ సంహత. రాముడి యొక్క జీవితంలో కూడా, ఆ ఇక్ష్వాకువంశ జీవితంలో కూడా ఏం చెప్తాం మనం? ప్రాణ జాయి పరి వచన జాయి, ప్రాణం పోతే పోగా, కానీ ఇచ్చిన మాట తప్పకూడదు. ఆ వ్యోమజనక స్థితి, విశుద్ధి చక్ర జాగరణ స్థితి, మాట అన్నారంటే నిలబెట్టుకోవాల్సిందే. ఆ స్థితి దీనివల్ల వస్తుంది. విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమ జనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయో కాంత్యా యాంత్యా శశికిరణ సారూప్య సరణే విధూతాంత ధ్వాంత విలసతి చకోరీవ జగతి. అనాహత చక్రం. ఏంటి అనాహత చక్రం చెప్పుకున్నాం? హ్రీం ఇక్కడ, రవయే నమః. అక్కడి నుంచి కింద విడిగా మనం సాధనలో ఎక్కడ వచ్చాం? ఓం హ్రూం సూర్యాయ నమః. కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఓం హ్రైం సవిత్రే నమః. ఈ రెండింటికి మధ్యన దీన్ని ఇరికిస్తాం మనం. సమున్మీలత్ సంవిత్ కమల మకరందైక రసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం. హంసద్వంద్వం, లోపలికి గాలి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది. యదాలాపాతస్తాదశ గుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాత్ గుణమఖిల మధ్యప్పయైవ. అష్టాదశ విద్యలు ఉన్నాయని చెప్తూ ఉంటాం. ఈ అష్టాదశ విద్యలు కూడా ఈ అనాహత చక్రము అంటే గురువు యొక్క స్పర్శ వల్ల వస్తుంది అనేటటువంటి శ్లోకము. అనాహత చక్రము గురించి ఇది రోజు మీరు పారాయణ చేసుకుంటూ ఉండటమే, రోజు చదువుకుంటూ ఉండటమే మెల్లిమెల్లిగా వాటి వివరణ తర్వాత తర్వాత క్లాసుల్లో మనం చదువుకుందాం. అనాహత చక్రం తర్వాత కిందకి మణిపూరక చక్రం వస్తుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. శంకరాచార్యుల వారు కొంచెం డీవియేట్ అయ్యారా అనిపిస్తుంది. ముందు స్వాదిష్టానని చెప్తాడు, తర్వాత మణిపూరక అని చెప్తాడు. ఆయన ఫాలో అయిన ప్యాటర్న్ని ఫాలో అవ్వదు, అది కరెక్టే. అది మనం అనుకునేది కరెక్టే, కానీ అది కరెక్ట్ ఎలా అవుతుంది అన్నది క్వశ్చన్ మార్క్ లాగా వేస్తాం మనం. మీకు హోంవర్క్ అన్నమాట అది. ఇంచేత మణిపూరకాన్ని చెప్పకుండా స్వాధిష్టానం గురించి చెప్తున్నాడు. తవ స్వాధిష్టానే కుతవహమధిష్టాయ నిరతం తమిళే సంవదం జనని మహతీం తాంచ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయాద్రాయా దృష్టి శిశిరముపచారం రచయతే. ఆ స్వాధిష్టాన చక్రం తర్వాత మణిపూరక చక్రం గురించి చెప్తున్నాడు. తడిత్వంతం శక్యాతిమిర పరిపంధి స్ఫురణయ స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరేక శరణం నిషేవే వశంతం హరమిహిర తత్తం త్రిభువనం. చివర లాస్ట్న మూలాధారానికి వస్తాడు. తవాధారే మూలే సా సమయయా లాస్య పరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయ విధి ముద్దిశ్య దయయా సమాదాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగదితం. ఇవి ఆరు శ్లోకాలు ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి మూలాధారం వరకు. వేద మంత్రాలలో శంకరాచార్యులు వారు రాసినటువంటి స్తోత్రాలలో ఓ విచిత్రమైనటువంటి శక్తి ఉంది. వాటిని సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అంటాం. మీరు అది రోజు అలాగ చదువుకుంటూ ఉంటే మీకే స్ఫురణకు వస్తుంది వాటిలో ఉన్నటువంటి భావార్థాలు. వాటిని ప్రతిరోజు మీరు చదువుకోండి. మొదట ఉన్నటువంటి మూడు శ్లోకాలు క్లీం హ్రీం శ్రీం, వాటి యొక్క వివరణ ఇచ్చారు. వాటితో పాటు ఈ షట్చక్రాలతో ప్రతిరోజు మీకు వీలున్నప్పుడు ఈ తొమ్మిది శ్లోకాలను చదువుకుంటూ ఉండండి. ఇది చదువుకుంటూ ఉన్న తర్వాత ఇంకొక సాధన మీరు నిత్య జీవితంలో చేసుకుంటూ ఉండండి. దానికి ఈ చక్రాలకి ఉన్నటువంటి సంబంధం ఉంది. భోజనం చేస్తున్నప్పుడు చేసేటటువంటి సాధన, ఆహారం తీసుకుంటున్నప్పుడు ఈ సాధన మీరు చేయాలి. అంచేత నిత్య జీవితంలో సాధన అని చెప్పింది అందుకే. మీరు భోంచేస్తున్నప్పుడు కూడా సాధకులే. ఇంకా మీరు మామూలుగా భోంచేయటానికి వెళ్ళారు, మీరు భోంచేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పేది గుర్తుంచుకుని తినండి. నోటిలో షట్ రుచులు మనకి తెలుస్తూ ఉంటాయి నాలిక ద్వారా. తెలియటానికి కారణం ఏమిటి అంటే ప్రతి చక్రానికి ప్రతి రుచికి ఒక సంబంధం ఉంది. చేత భోజనం చేస్తున్నప్పుడు ఏదైనా మీకు తీయగా తగిలితే మూలాధార చక్రంతో సంబంధం ఏర్పడింది అని అర్థం. అంచేత యజ్ఞం చేస్తున్నప్పుడు, రేపు మనం యజ్ఞం చేస్తున్నప్పుడు మూలాధారానికి సంబంధించినటువంటి ఒక తీపి పదార్థాన్ని యజ్ఞంలో ఆవుతి వేస్తాము. ఇంచేత పంచీకరణ విద్యలో మన ఆలోచనలు వ్యోమజనకే. ఆకాశంలో మాటల ద్వారా ఉన్నటువంటి కోరిక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏమవ్వాలి, పృథీతత్వం రూపం దాల్చాలి. అది ఆ రూపం దాల్చడానికి తీపిని మనం ఉపయోగించుకోవాలి. దానికి సృష్టకృత హోమం అని ఒక తీపి పదార్థాన్ని వేస్తాం. కానీ అది తర్వాత సైన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ మీరు భోజనం చేసుకున్నప్పుడు తీయగా మీకు నాలిక తగిలినప్పుడు మూలాధారం వైపు మీ మనస్సును తీసుకెళ్ళండి. టీ తాగుతుందా, కాఫీ తాగుతుందా, ఆ తీపి నాలిక తగులుతూ ఉంటుంది కదా. నాలిక తగిలినప్పుడు మీ మనస్సు ఎక్కడ ఉండాలి, మూలాధారంలో ఉండాలి. గుర్తుంచుకోండి, అది రాసుకుని ఒగరు అనుభూతికి వచ్చింది అనుకోండి స్వాదిష్టానం. క్రేన్ ఒక్క పొడి తిన్నప్పుడు, అంటే తీపిగా లేని ఒగరుగా ఉన్నటువంటి ఒక్క పొడి, తీపి ఒక్క పొడి తింటే మన మూలాధారాన్ని వెడుకుతారు. ప్యూర్ ఒక్క కనుక మీరు తింటే స్వాదిష్టానానికి వస్తారు. అందుకే భోజనం అది అయిన తర్వాత ఆ అరుగుదలకి కావలసినటువంటి చక్రము స్వాదిష్టాన చక్రం కనుక ఒక్క పొడి వేసుకుంటాం. ఇప్పుడు ఏంటది అలవాటుగా మారి చెడు అలవాటుగా మారిపోయి తింటున్నాం, కానీ మీకు సాధనా రహస్యాలు అర్థమవుతాయి. పూర్వకాలంలో వాళ్ళు పెట్టింది కూడా ఆ ఆయుర్వేద ప్రకారము చాలా అద్భుతమైనటువంటి నియమాలు, కానీ మంచి వాటిని కూడా చెడుగా ఉపయోగించుకునేటటువంటి గొప్పతనం మనం తెచ్చుకున్నటువంటి వీరులం కనుక దాన్ని మనం ఉపయోగించుకోవటం మర్చిపోయాను. ఆ వగరు కనుక నాలుకలో ఉంటే స్వాదిష్టాన చక్రం జాగృతం అవుతుంది. అందుకు ఆహారం చాలా ముఖ్యం. ఆహారాన్ని మీరు వదిలిపెట్టడానికి వీల్లేదు. బుద్ధుడు ఆహారాన్ని మానేశాడు, తింట మానేస్తాను కనిపిస్తాడేమో దేవుడు అనుకున్నట్ట, కుదరలే. ఆహారం తీసుకోకుండా ఉంటే వేదాలు మర్చిపోతామని చెప్తాడు ఒక ఋషి. వేదాలంతా నేర్చుకుని వస్తాట కొడుకు, వచ్చి నేర్చుకుంటే నువ్వేం నేర్చుకున్నావు అన్నట్ట, బో నేను వేద పండితుడిని అయ్యానన్నట్ట. నిజంగా అయ్యావా అంటాడు. ఒక 10 రోజులు తిండి పెట్టకుండా మార్చేస్తే ఏ మంత్రం గుర్తుండదు అక్కడ. మళ్ళా ఆహారం తీసుకోవటం మొదలెడితే వేద మంత్రాలు గుర్తుకు వస్తాయి అది శిష్యుడికి. అంచేత ఆహారాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి ఎప్పుడు కూడా. ఈ విధంగా ఆహారం తీసుకోండి. ఒకరు స్వాదిష్టాన చక్రం చేదు అగ్నితత్వం, పులుపు వాయుతత్వం, తీక్షణమైన రుచి అంటే కారం ఆకాశతత్వం. అంచేత ఈ కారం, ఈ పులుపు, ఈ చేదు, ఈ షట్రుచులు కూడా మన శరీరంలో ఉన్న వాటికి భాగంగా ఉంటాయి. కనుక మీరు ఆహారం తింటున్నప్పుడు ఏది ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి చక్రము దానివల్ల మౌల్డ్ అవుతుంది అనేది మీరు ఎక్స్పీరియన్స్కి తీసుకుని వస్తూ ఉండండి. ఆ తింటున్నప్పుడు అవి గుర్తు చేసుకోండి ఆ చక్రాలను. ఇవి చేసుకున్న తర్వాత మర్చిపోయాను నేను ఒక విషయం చెప్పడం, గుర్తు చేశాడు. మీ సాధనలో దశావతార సాధన అసలు ముఖ్యమైనటువంటి సాధన. ఆ సాధన చెప్పడం మర్చిపోయాను నేను మీకు. టూకీగానే చెప్తాను, డీటెయిల్స్ చెప్పకుండా. మత్స్యావతార సాధన, కూర్మావతార సాధన, వరాహావతార సాధన శంకరాచార్యులు వారే చెప్పేశారు. అవిద్యానామంతస్థిమిరమిహిరీకరి అనేటువంటి శ్లోకంలో. అంచేత వరాహావతారం శంకరాచార్య వారి ద్వారా నేర్చుకున్నాం కనుక ఈ 2 అవతారాల గురించి అర్థం చేసుకోండి. ఈ దశావతార కాన్సెప్ట్ కూడా భారతదేశానికి కాన్సెప్టే, మిగతా చోట్ల లేని. ఇది డిసెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. అవతరణ ఎలా జరుగుతుంది? మొట్టమొదట మత్స్యావతారం. ఈనాడు మానవజాతి మొత్తము కూడా ఆ సాధనలోనే ఉంది. అందరూ కూడా తెలిసో తెలియకో సోమకాసురుడు అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి 4 వేదాలను దొంగిలించి సముద్రంలో దాచేస్తాడు. అప్పుడు విష్ణువు మత్స్యావతారం ఎత్తి వాటిని రక్షిస్తాడు. ఇందాక చెప్పుకున్నాను కదా, వేదాలను రక్షించటం అనేదే రామాయణం ఉన్నా మహాభారతం ఉన్నా ఏదైనా కూడా ఆ వేదాల వైపుకే వెళ్తుంది. ఎప్పుడు కూడా భారతీయ సంస్కృతి సోమకాసురుడు సా ఉ మా 3 అక్షరాలతో సోమ ఏర్పడుతుంది. ఉ ప్రకృతి, మా సంపద, సా కూడినవాడు. సముద్రంలో ఉన్నటువంటి కప్పని బావిలో ఉన్నటువంటి కప్ప అడిగిందిట, మీ సముద్రం ఎంత పెద్దది అని. ఒక గెంతు గెంతిందిట, ఇక్కడ నుంచి 2 అడుగులు ఇంత ఉంటుందా, ఇంకా పెద్దది లేదు సముద్రం అందిట. ఇంకా గెంతింది, నీకు ఐడియా లేదులే బాబు, నువ్వు అసలు సముద్రాన్ని గురించి ఊహించలేవందిట, దీనిలే ఆ కప్ప. ఈ బావి అంచు నుంచి ఆ బావి అంచు వరకు బావిలోనే గెంతింది, ఇంత ఉంటుందా సముద్రం అంది. చెప్పాను కదా సముద్రం గురించి నీకు అసలు ఊహే రాదనవచ్చు, సముద్రమే లేదుకో అందుట. మా బావి కంటే పెద్దది ఎక్కడ ఉంటుంది అని. అలాగే మన బావిల్లో జీవిస్తూ ఉంటాం, మన శరీరాల్లో జీవిస్తూ ఉంటాం. ఆ సర్వవ్యాపకత్వం దాన్ని మనం అర్థం చేసుకోలేము. సోమకాసురుతత్వం అక్కడికే ఆ చిన్న దాంట్లోనే ఇరుక్కుపోతాం. మేం చేస్తున్న సేవే చాలా గొప్పది, మేం చేస్తున్న సాధనే చాలా గొప్పది. ఆ భావన రానివ్వకండి. మీరు ఏ సంస్థకి చెందిన వాళ్ళైనా కావండి, బావిలో కప్పలుగా మారకండి, ఎదగండి. ఆ ఎదగటానికి కావలసినటువంటిది ఏమిటి అంటే అహంకార మమకారాలు అటు కలుగుతాయి. నేను చేస్తున్నది చాలా గొప్పది, మిగతా వాళ్ళకి ఏం అర్థం కావటం లేదు. మనం ఏదైనా ఒక విషయం చెప్పి ఇలా చేసుకోండి అలా చేసుకోండి అంటే మనం చేసినా చేయకపోయినా పక్కవాడు చేస్తున్నాడా లేదా అది మనం చూసేది. అహంకారము మమకారము ఈ రెండింటినీ వదిలేసుకుందాం మనం. నేను చాలా సాధనలు చేసేస్తున్నాను, నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి, ఈ అహంకారము వద్దు. నేను నమ్మినదే చాలా గొప్పది అనే మమకారము వద్దు. ఈ రెండూ లేకుండా ఉంటే ఏమవుతుంది, ఆ వేద విజ్ఞానం మీలో రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతిబింబిస్తుంది. ఇది ఆ మత్స్యావతారం యొక్క అంతరార్థం. అహంకార మమకారాలు పోగొట్టుకోవాలి. ఇమ్మీడియట్గా మన ఋషుల యొక్క గొప్పతనం చూడండి. ఎప్పుడైతే అహంకారము మమకారము ఉండదో మన బాధ్యతను మనం విస్మరిస్తాం. చేయటానికి వీల్లేదు, బాధ్యతను విస్మరించడానికి వీల్లేదు. కూర్మావతారం అని చెప్తుంది, పిల్లవాడి మీద ప్రేమ ఉండకూడదు, మోహం ఉండకూడదు, ప్రేమ ఉండవచ్చు. అది కూర్మావతారం చెప్పేది. ఏంటి కూర్మావతారం కదా, దేవతలు రాక్షసులు సముద్ర మందనం చేస్తారు. సముద్ర మందనం చేయటానికి మందర పర్వతాన్ని ఉపయోగించుకుంటారు, ఆ చిలికే కంబంగా. ఆ చిలికే కంబంగా మందర పర్వతాన్ని ఉపయోగించుకుంటూ ఆ తాడుగా వాసుకి అనేటటువంటి పావును ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకుంటూ ఉంటారు. మొదలెడతారు వాళ్ళు చిలకటం, మొదలెట్టే లోపల జారిపోతూ ఉంటుంది కిందకి. ఇంకేం చిలుకుతాం, సాధనలో కూడా శ్వాసను ఉపయోగించుకుని ఓం రామ్ రా అని అనుకుంటూ ఉంటాం, మర్చిపోతాం, జరుగుతూ ఉంటుంది భావన. చిలకటం కుదరదు, శ్వాసని పైకి కిందకి తిప్పుకోవడం కుదరదు. మీరు చేస్తూ ఉంటే తెలుస్తుంది నిజంగానే కుదరదు. అది ఎందుకు కుదరదు, ఎందుకు కుదరదు అని చెప్తారు అంటే, ఈ వెన్ను పూసని కూర్మం మీద స్థాపించుకోవాలి మీరు. అంచేత కూర్మ యంత్రం వేసుకుని దాని మీద కూర్చుంటూ ఉంటారు. ఆ కూర్మ యంత్రం బొమ్మ గీసుకుంటే ఏం లాభం, మీ భావనలో కూర్మ యంత్రం కనుక వస్తే, కూర్మావతారం కనుక వస్తే. ఏంటి కూర్మావతారం అంటే, కూ ప్లస్ ఊర్ములు, ఊర్ములు షడూర్ములుతో ఈ శరీరం ఏర్పడింది అని చెప్తూ ఉంటుంది యోగ విద్య. ఆకలి, దప్పిక, ఆశ, శోకము, మరణము, ఇంకోటి మోహము, వీటితో ఈ షడు ఊర్ములతో ఈ శరీరం ఏర్పడింది. ఈ శరీరానికి కావాల్సింది మీరు ఇవ్వాల్సిందే శరీరానికి. శరీరానికి ఉపవాసం చేస్తూ ఉంటాం, అవజానంతి మామూఢ మానుషీంతను ఆశ్రిత. శరీరంలో ఉన్నటువంటి నన్ను ఈ ఉపవాసాల పేరుతో సాధన పేరుతో ఏడిపిస్తున్నారయ్యా అని ఏడుస్తాడు జగద్గురు. మీరు మిమ్మల్ని మీరు హింసించుకుంటే మీరు కాదు హింసించబడేది, మీలో ఉన్నటువంటి భగవంతుడు. ఇంచేత వాడు లేకపోతే అసలు ఈ భావనలే మీకు కలగవు. ఆకలి వేస్తున్నప్పుడు ఆకలి అనే అనుభూతి మీకు ఎందుకు వస్తుంది, లోపల వాడు ఉన్నాడు కనుక. దాహం వేస్తోంది మీకు, ఎందుకు దాహం వేస్తోంది, లోపల వాడు ఉన్నాడు కనుక. వాడు ఒక్క నిమిషం బయటకు వెళ్తే ఇక్కడ దాహం లేదు ఆకలి లేదు తీసుకోండి అంటారు. అంచేత ఆకలి దప్పికల్ని వదలకండి, ఉపయోగించుకోండి. శరీర మాధ్యం కలు ధర్మ సాధన. ఈ శరీరం సవ్యంగా లేకపోతే మీరేం చేయలేరు. అంచేత లేనిపోని గందరగోళాలు చేసుకుని, మా తాతగారు ఉదాహరణ చెప్తూ ఉండేవారు, ఆయన ఆయన బావమర్ది కలిసి 100 లంకణాలు చేశారు, 100 ఉపవాసాలు. అందులో మా తాతగారు ఒక ఉపవాసం మాత్రమే చేశారట, మిగతా 99 ఇంకోటి చేశారు. అలా వద్దు, అసలు ఈ ఉపవాసాలే మనకు వద్దు. షడూర్ముల సాధన కూర్మవతారం. ఆ వెన్నుపూస నిటారుగా నిలబడాలి అంటే, ఇందాక నేను చెప్పాను కదా ఆహారం తీసుకుంటున్నప్పుడు మూలాధారము తీపి అది కావాలి, ఒగరు స్వాదిష్టానము, చేదు మణిపూరకం, పులుపు అనాహతం, కారము మనస్సుకు సంబంధించింది, ఉప్పు అది అందుకళ్ళు రాలేదు అనుకోండి. అవసరం లేదు, మనకు కావాల్సింది ఏంటంటే రుచులకి మన శరీరానికి సంబంధం ఉండేటటువంటి భావన మీకు వస్తే చాలు. అందుకు ఇది ఈ దీనితో శరీరాన్ని నెగ్లెక్ట్ చేయకండి, కమ్మగా భోజనం చేయండి. అనవసరంగా నాలికని జిఫని ఏమీ చంపుకోక్కర్లే మీరు. ఎందుకంటే ఏకాదశి ఉపవాసం చేస్తున్నప్పుడల్లా ద్వాదశి నాడు ఏముండుకోవాలనే ఆలోచన ఉంటుంది ఉపవాసం చేస్తూ ఉంటే. ఎందుకు అది? అంతకంటే హాయిగా భోజనం చేసి పడుకుంటే ఎంత హాయి? అసలు భగవంతుడి మీద మనస్సే లగ్నం కాదు. చేత వద్దు, మేము గురువారం సాయి ఉపవాసం చేస్తున్నాం. అంచేత ఎంత కొంపలు అంటుకుంటే మంగళవారం నుంచి ఆలోచిస్తారు మీరు గురువారం నాడు ఏం టిఫిన్ చేసుకోవాలి. ఆ టైంలో సాయి అనుకుంటే ఉపవాసం చేయటం అంటే అర్థం ఏంటి? ఉపవాసము. సాయి దగ్గర కూర్చోండి. సాయి దగ్గర ఎక్కడ కూర్చుంటున్నారు? గురువారం నాడు ఉపవాసం చేయాలని మంగళవారం నుంచి స్టార్ట్ ఆహారం గురించి. అందుకని కూర్మావతార సాధనలు, అహంకారాలు మమకారాలు లేకపోయినా కూడా శరీరాన్ని కాపాడుకోండి, శరీరాన్ని నాశనం చేసుకోకండి. శరీరానికి కావాల్సిన ఆహారం మాత్రం ఇవ్వండి. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అంచేత మీరు ఈ సాధన చేసుకుంటున్నప్పుడు మత్స్యావతార స్థితి అహంకార మమకారాలు మిమ్మల్ని బాధించకుండా. అలా అని చెప్పి అహంకారం మమకారం లేదని చెప్పి ఉపవాసాలు మొదలెడతారేమో, అలాంటి పనులు చేయకండి. కూర్మావతార సాధన గుర్తుంచుకోండి. ఈ రెండు గుర్తుంచుకుంటూ మీరందరూ కూడా ఈ సాధనను ఇంకా చాలా బాగా చేసి ఆ సాధనలో ఉన్నటువంటి లోతుల్ని మీరు అనుభవిస్తూ మిగతా వాళ్ళకి కూడా ఈ సాధనను మీరు అందజేస్తారని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణిభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.